సామాన్యమైన క్షేత్రం కాదు, అసాధారణ క్షేత్రమవుగాక అని వరమిచ్చారట. ఆ తర్వాత బ్రహ్మగారు, ఇప్పుడు ఇంతవరకు యజ్ఞం అయింది కానీ పూర్ణాహుతి అయిందా? అవలా, పూర్ణాహుతి అవ్వకపోతే యజ్ఞం ఏంటండి? ఎంత పురాణం చెప్పినా చిట్ట చివర స్వస్తి చెప్పకపోతే లాభంలా. అలాగే బ్రహ్మగారు యజ్ఞం చేసేసాడు, పూర్ణాహుతి పుచ్చుకున్నాడు, వేమని వేసి పారేశాడు పూర్ణాహుతి. భగ 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 మండిపోయింది పూర్ణాహుతి. ఆ గయాసురుడి శరీరం అంత అందమైన క్షేత్రంగా మారిపోయింది. వాడు అదృష్టవంతుడయ్యాడు. ఇవాడిని చూసిన వాళ్ళు మోక్షం పొందారు. వాడి తల మీద విష్ణు నివసించడం అంటే దివ్య ఆత్మ విగ్రహంతో ఉండడం అంటే ఇంకంతకంటే కావాల్సింది ఏముంది? ఏరి కోరి భగవంతుడు నీ తలకాయ మీద ఉంటానన్నట్టు వాడికి, వాడికి అది యోగం అంటే. ఆ తర్వాత బ్రహ్మగారి యజ్ఞం పూర్తయిందిగా, యజ్ఞంలో ఋత్విక్కులుగా పాల్గొన్నారులేండి చాలామంది. ఋత్విక్కులు లేకుండా యజ్ఞం చేస్తాం మరి, చెయ్యంగా. ఆ ఋత్విక్కుల్ని ఇదిగో ఈ గయకి దక్షిణంగా 5 క్రోసుల దూరం 55 గ్రామాలు ఉన్నాయి. ఇదంతా గయాక్షేత్రమే. ఇది మీకు ఇచ్చేశాను, మీరు అనుభవించండి శుభ్రంగా. ఇక్కడున్న పాడి, ఇక్కడున్న పొలాలు, ఇక్కడున్న వృక్షాలు, తోటలు అన్నీ మీవే. 5 క్రోసులు అంటే 5 రెళ్ళు 10 మైళ్ళ స్థలం అన్నమాట మీకు. అది సస్యశ్యామలం అటు పైగా, అది ఆ బ్రహ్మ అనుగ్రహంతో ఆ స్థలం మీకు ఇచ్చేశానన్నాడు. పైగా ఉట్టి స్థలంలో పంటలు అనుభవించడం కాదు, నదీ జలాలు అనుభవించడం కాదు, ఏదో పొలాలు తినడమే కాదు, పశువులే కాదు, బంగారు పర్వతం ఒకటి నిర్మించాట అక్కడ వాళ్ళ కోసం. ఇప్పుడు అక్కడ ఒక పర్వతం ఉందిలేండి, ఆ పర్వతం మీద పూర్వం బంగారం ఉండేది, ఇప్పుడు లేదు. దానికి గల కారణం చెబుతున్నాడు. ఈ బంగారం అంతా తీసుకోండి మీరు. ఇక్కడ ఈ పల్గు నది నిత్యం ప్రవహిస్తుంది, ఆ నీళ్లతో సుఖంగా ఉండండి. మీకు ఇక్కడ పెరుగు, తేనె, నెయ్యి, పాలతో ఉన్న 5 కుండములు ఏర్పాటు చేస్తున్నా, చెరువులు, వీటిల్లో శుభ్రంగా అనుభవించండి. అన్నపర్వతం ఏర్పాటు చేశా, ఇది పుచ్చుకోండి. కామధేను కల్పవృక్షం వెండి బంగారు గృహాలు ఇచ్చానన్నాడు. కానీ నాంతటి వాడి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేసిన మీరు భవిష్యత్తులో ఇంకెవ్వరికీ యజ్ఞం చేయకి అండి, ఎవరి దగ్గరికి వెళ్ళి దక్షిణ పుచ్చుకోకండి. బ్రహ్మగారి యజ్ఞంలో ఇన్నిచ్చాక ఇంకెవరి దగ్గరికి ఒక కుర్తి ఏమిటి? మళ్ళీ భూలోకంలో ఎవడో యజ్ఞం చేస్తున్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళకండి. చాలామందికి మనం రోజుకు యజ్ఞం చేస్తూనే ఉంటారు. రామకోటి పందిట్లోనూ చేస్తూనే ఉంటాడు, ఇంకో చోట చేస్తూనే ఉంటాడు. అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకోకండి, కకృతి పడకండి. విప్రవరులారా అనగానే చెప్తామండి అన్నారట. ఏం చేత కొండ బంగారం కొండట. ఆ బంగారం కొండ ఎంత తవ్వినా బంగారం ఏట. ఓ పక్కన అన్న సముద్రం లాంటి ఒక చిన్న చెరువుట. ఆ చెరువులో అన్నం వస్తూనే ఉంటుంది, రోజు వెళ్ళి తినడమే. పాచిపోదు, వేడివేడి అన్నం మంచి గుమగుమలాడిపోద్దు. వీళ్ళకి తప్ప ఎవరికి కనపడదు. ఓ పాయసకుండం, ఇంకేముంది అందులోకి వెళ్ళడం, అన్నం తాగేయడం, వచ్చి కూర్చోవటం. అదే ఉంటే ఈయనకి హార తెచ్చుకునే కర్మ లేకుండా పోను హాయిగా. అది దొరికితే అనమాట. ఏందుకు రోజు వచ్చి డిబుడుగుడుగుడుగుని బాదుకోవడం పాప ఆయన? ఎప్పుడు పురాణం అవుతున్నానని ఎన్ని కష్టాలు తొలగిస్తాడు నిజంగా అవన్నీ కనపడితే. తర్వాత కామధేనువు కల్పవృక్షం వెండి బంగారు గృహాలట, పెరుగు చెరువుటండోయ్. పైగా మనకి మురికి చెరువులు ఇక్కడన్నీ ఏలూరులో, అక్కడ పెరుగు చెరువు. ఆ పెరుగు కూడా పులిసిపోదట, కమ్మని పెరుగు అనమాట. మేగడది దిక్కుమాల కూడా ఆ రోజుల్లో నేమున్నా బాగుండు. మధు తేనె కూడా అట ఒక చెరువు నిండా. ఇవన్నీ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో ఇంకెవరికి యజ్ఞం చేయించకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి దక్షిణ అడగకూడదు అనగానే వాళ్ళు అలాగేనండి చిత్తం, ఇన్నుండగా మా అక్క కుర్తి ఏంటండి అన్నారు. ఆ తర్వాత కొంతకాలం హాయిగా బతికారు అక్కడ. ఆ గయాక్షేత్రంలో వీళ్ళదే సామ్రాజ్యం. ఇలా ఉండగా ధర్మదేవత యజ్ఞం చేశాడు అక్కడ. ఆ యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞానికి వెళ్ళారట వీళ్ళు లోభంతో. ఏమండి బ్రహ్మకి చెప్పకండి, మీరు ఇచ్చిన కానుకలు పుచ్చుకుంటాం అని కొబ్బరి చిప్పలో డబ్బులు పుచ్చుకున్నారట. కక్కుర్తి దరిద్రపోతు కొంతమందికి అంతే, ఎన్ని ఉండనే ఉండి దరిద్రం. ఇది ఎంత డబ్బు ఉన్నా వెళ్ళి ముష్టి బతుకేమిటి? యోగం. బ్రహ్మగారికి చెప్పకూడదంటే బ్రహ్మగారికి తెలియకుండా ఉంటాయా? గురువుగారికి బ్రహ్మగారికి తెలియని రహస్యాలు ఉండవు. ఎవడెవడో ఏం చెవులు కొరుక్కున్నారో నాకు తెలిసిపోట్లా, అలాగే బ్రహ్మగారికి అన్నీ తెలిసిపోతాయి. దాంతో ఆయన భగ్గుమన్నాడు. ఏమన్నాడు ఆయన? మూర్ఖులారా, యాగము చేసి పవిత్రమైన సంపదలు పుచ్చుకుని ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెబితే వినకుండా మీరు మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేస్తారా? నాకంటే తక్కువ వాడిన ధర్మదేవత దగ్గరికి వెడతారా? విద్యా వివర్జిత యూయం తృష్ణాయుక్త భవిష్యత. ఇక్కడ గొప్ప మాట చెప్పాడండి. ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా తరిస్తున్న వాళ్ళు ఆ గురువుని విడిచిపెట్టి ఇంకో గురువు దగ్గరికి వెడతాడు ఎవడన్నా? ఏ అశోక్ నగర్లోనో కేపీడీట్లో ఉపన్యాసం వంటి వెడతాడా? అలా పెడితే వాడు మూర్ఖుడు. ఒక సద్గురువుని విడిచిపెట్టి మరో గురువుని ఆశ్రయించిన వాడు ఏ పాపం చేస్తాడో మీరు ఆ పాపం చేశారు. బ్రహ్మనైన నా దగ్గర యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం వల్ల వచ్చిన సంపదలతో సుఖంగా ఉండలేక మరొక సామాన్యుడి పట్టుకున్నారు. అందువల్ల విద్యా వివర్జిత, మీ వేద విద్య, మీ ధర్మ విద్య, మీ మంత్ర విద్య అన్నీ నశించిపోగాక మీరు మూర్ఖులైపోదురుగాక. ముందు విద్యా వివర్జిత, తర్వాత ఏమన్నాడు, తృష్ణాయుక్త భవిష్యత, ఇంకా లోభులై రోజు అన్నమో రామచంద్ర మంచినీళ్ళు బాబో అని ఏడవండి. ఇంకా మీ నదులున్నాయి ఇక్కడ, ఇక్కడ పాలు ఉండవు, పెరుగు ఉండదు, ఇందులో ఉన్న తేనె మాయమైపోతుంది, అన్నం కుండ ఏర్పాటు చేసిన అన్నం పోతుంది, మామూలు మురికి నీళ్ళు వస్తాయి. అందుకే ఇప్పుడు ఎక్కడ చూడండి, మురికి నీళ్ళు మిగిలేదు వారికి, వాళ్ళ ధర్మం అనని మనకు కూడా లేకుండా పోయి ఏముండవు. ఈ బంగారపు కొండ పోయి మామూలు కొండ అయిపోతుంది, చెట్లు ఉంటాయి, భవిష్యత్తులో జనం వచ్చి మామూలు కొండ కింద వాడి వెళ్ళిపోతారు. ఈ సువర్ణ శైలాలు అన్నీ శిలలైపోతాయి, ఇంకా బంగారం లేదు, వెండి లేదు, మీ ఇళ్ళు లేవు, అన్నీ పోయి సామాన్య భూలోకం అయిపోగాక, ఫల్గు నదిలో నీరెండిపోగాక. అందువల్ల మీకు నీరు లేక ఏడవండి. ఒక్క వరదలు వచ్చినప్పుడే నీళ్లు, తక్కిన వేళలో చూడండి, ఇప్పుడు కూడా స్నానం చేద్దాం అంటే ఒత్తప్పుడు కొంచెం నీళ్లు ఉంటాయి, అలా తవ్వుకుని నీళ్లు పోసుకోవాలి. వాళ్ళ వల్ల మనకు వచ్చింది ఆ ఇబ్బంది, లేకపోతే హాయిగా బంగారం లాంటి పాలలాంటి నీళ్ళలో స్నానం చేసేవాళ్ళంట. ఎందుకో తెలియదు, ఈ పిచ్చపనులు చేస్తుంటారు కొంతమంది శిష్యులే చాలా గొప్పవాళ్ళే, అంతలోనే మళ్ళీ కక్కుర్తనమాట, అక్కడ ఏదో కొత్త సబ్జెక్ట్ వచ్చిందండి అని, ధర్మదేవత కొత్త సబ్జెక్ట్ పెట్టాడు, ఏదో రూపాయి ఇచ్చాడు అని వెళ్ళిపోతారు. ఇది శాప. సరే అప్పుడు ఏం చేశాడు ఆయన, పాపం బ్రాహ్మణోత్తములంతా హడిలిపోయారు, బంగారం పోయింది, నదులు పోయాయి, అన్నం పోయింది, అన్నీ పోయాయి, ఉన్న బంగారాలన్నీ పోయాయి. ముష్టి బట్టలతో పాత కొట్లు వేసుకుని, బాబు భిక్షం వెయ్యండి, ధర్మం చేయి బాబు, పైసా ధర్మం చేయి బాబు అనుకునే స్థితి వచ్చేసిందిగా మరి. అందుకని దేవా మమ్మల్ని క్షమించండి అన్నారట. జీవనాయ ప్రసాదం నఖ కురు విప్రాంశ్చ సోబ్రవీతు, మాకింత అన్నమైనా పెట్టు స్వామి అని ఏడ్చారు పాపం. ఏడిస్తే జాలి పడిపోయాడు ఆయన. సరే ఇక మీ బతుకంతా ఈ తీర్థమునకు వచ్చిన ప్రజల మీద ఆధారపడి ఉండుగాక. ఇక్కడ మీరు పిండ ప్రదానాలు చేసుకుంటూ బతకండి, మీ జాతి వాళ్ళంతా, మీ వంశస్థులు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మీరికి ఈ వృత్తే, ఇక ఇంకా మీ వంశం వాళ్ళకి వేరే వృత్తి రాణించదు. ఎప్పుడు ఎవడొస్తాడా, ఎవడ తస్తాడా, ఎవడు ఎముకలు తెస్తాడా, ఎవడికి పిండం పెడదామా అనుకుంటూ బతకండి అంతే. ఎంత పెర్మనెంట్ శాపం కదండి అది, ఇంకో వృత్తి లేకుండా పోండి అంతే. వాడు వస్తేనే మీకు బతుకు. అందుకే ఇప్పటికి కూడా చూడండి, గయలో ఎంత సంపాదించిన వాడైనా పిండం మీద మన తక్కిన పురోహితుల్లో సుఖంగా ఉండలేరు వాళ్ళు. ఆ గయలో ఉన్న పురోహితులు బతుకు ఏంటంటే సంపాదిస్తాడు, కానీ రోజు ఎవడొస్తాడా 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 అనుకుంటే కానీ వాడికి అన్నం వెళ్ళదట. నేను కరెక్ట్ చూశాను, నేను వాడు కోటి రూపాయలు ఉన్నా ఆ కోటి రూపాయలు అలాగే దాచేస్తాడు, వాడు తినలేడు. మళ్ళీ మర్నాడు వచ్చిన వాడు ఆ ఇచ్చిన దరిద్రం స్వయంపాకంతో బతకాలి వాడు, ఆ తోటకూరతోటే బతకాలి వాడు, ఆ దరిద్రం శ్రాద్ధాన్నంతో బతకాలి వాడు. పెర్మనెంట్ చేపనది. అందుకని అలా శ్రాద్ధంతో బతుకుతురుగాక. మీకు జీవిక అదే, మీ సర్వస్వం నష్టం అంతే. సూర్యచంద్రులు ఉన్నంత వరకు పోయిగా అయ్యబా ఓ ఆయన పెట్టిన శాపం ఏమిటో తెలుసా, యా ఆచంద్రార్కం భవిష్యత. ఆచంద్రార్కం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఉన్నంతకాలం బతకండి, బతకండి పండి. ఈ గయకు వచ్చేవారు అందరూ కూడా కొంతలో కొంత మిమ్మల్ని పూజిస్తారు. ఏంచేతంటే పిండ ప్రదానం చేశాక పురోహితుడికి దండం పెట్టాలిగా ఆ శ్రాద్ధంలో, అలా మీకు నమస్కారం చేస్తారు. మీరు కూడా కక్కుర్తిగా 10 రూపాయలు ఇస్తే 20 ఇమ్మని ఆ మోసాలు చేసుకుంటూ బతకండి అంతే. అప్పుడు బయటికి వెళ్ళాక, అప్పుడు దండం పెట్టినా బయటికి వెళ్ళాక దొంగ పీనుగులండి, గయ అంటే గయే అంటే పోయినట్టే అని బయటికి వెళ్ళాక తిట్టుకుంటారు. ఇక్కడ ఉన్నప్పుడు తిట్టుకోలేకపోయినా, ఇక్కడ ఉన్నప్పుడు తిట్టుకుంటే బాధ వేస్తుంది కనుక ఆ రకంగా బయటికి వెళ్ళాక శాపనార్థాలతో బతకండి. హవ్య కవ్య ధన శ్రాద్ధాదులతో బతకండి. కాకపోతే ఒకటి, ఇక్కడున్నంత వరకు మిమ్మల్ని తిట్టకుండా మీరు అడిగిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మీరు మోసగించినా మీరు మోసం చేసినా డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు మాత్రం తమ పితృదేవతలను 100 తరాల వరకు స్వర్గానికి పంపుతారు మీ బతికింతే. మీ వల్ల వాళ్ళు తరిస్తారు. అంటే వాడు ఎంత పాపాత్ముడైనా మనల్ని మోసగించి 100 రూపాయలు ఎక్కువ లాగేసినా, చెప్పులు కొట్టేసినా, జేబులు కొట్టేసినా, మొత్తం మీద వాడికి మనం నమస్కరించి వాడికి డబ్బు ఇచ్చాం కదా, ఆ పుణ్యం వల్ల మన పితృదేవతలు మాత్రం 100 తరాల వరకు స్వర్గానికి పోతారట. అదొక వరం ఇచ్చాడు. నరకాత్ స్వర్గలోకాయ స్వర్గలోకాత్ పరంగతి, నరకంలో ఉంటే స్వర్గం, స్వర్గంలో ఉంటే ఇంకా ఉత్తమ గతి, అక్కడ ఉంటే ఇంకా ఉత్తమ గతికి పోతారు. ఈ గయ అత్యంత పవిత్ర క్షేత్రం సుమ అని మొత్తం మీద వాళ్ళకి కొంత శాపం మార్పు చేశాడు. ఆ తర్వాత గయుడు అనే ఒక మహారాజు ఉన్నాడు, మనకి బలిచక్రవర్తి అంటాడే వైన్య గయ భూకాంతాదులు అన్నారు. ఆ గయ మహారాజు గారు కూడా ఈ క్షేత్రంలోనే బాగా అన్నం దక్షిణలతో యజ్ఞం చేశాడు. అతని పేరు మీదుగా ఈ గయా నగరానికి గయానగరం అని పేరు వచ్చింది. పాండవులు కూడా అక్కడికి వెళ్ళారట. గయాపురి తేన నామన పాండవ ఈజిరే హరిం, పాండవులు కూడా విష్ణువుతో వెళ్ళారు. అక్కడున్న విష్ణువుని గదాధారిని పూజించారు అని అద్భుతమైన కథ చెప్పి గయా యాత్ర విధి చెప్పడం మొదలెట్టాడు. ఆ దివ్య కథా విశేషాలతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజ.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగర.
అష్టాదశ పురాణాల్లో 15వ పురాణం, ఇంకా మనకి కేవలం 3 మిగిలాయి. లింగ గరుడ స్కాంద పురాణాలు మిగిలాయి. లింగ గరుడ పురాణాలు రెండు కలిపి ఒక విడతలో చెప్పేసుకుంటే ఇంకా స్కాంద పురాణం 100 శ్లోకాలు, దాదాపు మహాభారతం అంత ఉద్గ్రంథం. అది ఆఖరిని చెప్పుకుంటాం. అది అయిన తర్వాత గజారోహణం, గండపెండేరం మీ అందరికీ ఊరేగింపు. ఆఖరి రోజేమో భారీ స్థాయిలో ప్రసాదం అన్నాం. శ్రీనివాస్ గారే చేస్తున్నారు. ఏం చేసినా పాపం ఆయన చేయకేం చేస్తారు. కృష్ణా గారు పురమాయించింది ఆయనకే కనుక ఏం బెంగెట్టుకోకమ్మా నువ్వు. అందరికీ హామీ అది. ఒక అద్భుతమైన ఒక మహత్తరమైన ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత ఈ కార్యక్రమం దారిలో అనేకానేక ప్రయాణాలు చేస్తూ 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 ఏమైనా ఆగదు, శుభ్రంగా చివరికి వస్తోంది. సంతోషం అంత జగదంబ ఆశీస్సు. అంచేత మరొక్కసారి అంబికకి మనందరం శిరస్సు వంచి నమస్కరిద్దాం. అంబిక సంస్థానానికి అనేక అనేక మంగళాశాసనములతో కూడిన జయ జయధ్వానం చేయొచ్చు. మొహమాట ఏముంది ఇలా అని మళ్ళీ మొహమాట పడక్కర్లా. కొట్టేటప్పుడు సత్కార్యమునకు మీ ఇష్టం. సత్కార్యము అంటే చాలు, ప్రాణం ఇచ్చేస్తాను నేను. దుష్కార్యము అంటే ఏం చేయలేము, నమస్కారం పెట్టేస్తాం. అది సమస్య. ఈ పవిత్ర పురాణం గయామహాత్మ్యంలో గయుడు చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాడు. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలుగుతుంది, వాడు ఏం అధర్మం చేశాడు మనలో మనమాట. శ్రీమన్నారాయణుండి లోకశ్రేయస్సు కోసం వరం అడిగాడు. నా శరీరాన్ని చూసిన వాళ్ళందరికీ వైకుంఠం ఇవ్వమన్నాడు, ఆయన ఇచ్చాడు. మధ్యలో ఈ దేవతలు వీళ్ళంతా ఎందుకు గొల్లును గోల? ఇచ్చిన వరం ఇచ్చిన విష్ణుమూర్తి ఏదో పడతాడు, వరం పొందిన గయాసురుడు పడతాడు, మధ్యలో ఈ దేవతలంతా కుట్రమని అంటే వీడి వల్ల మోక్షం వచ్చేస్తోందని, ఆ మోక్షం రాకుండా ఉండడం కోసం వాడి శరీరాన్ని అడిగి పుచ్చుకుని పైన చివరికి ధర్మశీలని కూడా ఆ విష్ణువు ద్వారానే అడిగి వేయించుకుని మొత్తం మీద వాణ్ణి భూలోకంలో ఒక క్షేత్రంగా మార్చేశారు. దీనికి గల కారణం చెప్పారు. ఎప్పుడైనా ధర్మము అధర్మము చెరిసగా ఉండాల్సిందేట దిక్కుమాల గొడవ. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఒక ఆర్యోక్తి ఉంది. మంచి పనులు చేసేవాళ్ళకి ఎక్కువ విఘ్నాలు వస్తాయి. చెడ్డ పని చేసేవాడికి విఘ్నం ఉంది, కత్తెట్టి నరికేసేవాడికి విఘ్నం రాదు. అదే మంచి పని చేయాలంటే చాలా విఘ్నాలు వస్తాయి. చక్కని పిల్లలు హాయిగా భగవద్భక్తితో ఉంటారు, పెళ్ళవడానికి ఆలస్యం అవుతుంది. అంటే మంచి పని అవడం వల్ల విఘ్నం పెడతాడు, చూస్తాడు, పరీక్షిస్తాడు, లెక్కుతాడు లేదని. మంచి పీఠం కడుతున్నాం, అప్పుడు విఘ్నాలు వస్తాయి. అంబికామాత ఆలయానికి కూడా అలాగే, అసలు శిల్పి విగ్రహం చెక్కడానికి ముందు కాదన్నాడు. అయితే ఆగుతాయా? శ్రేయాంసి బహు విఘ్నాన్ని, చాలా విఘ్నములు ఉంటాయి. చివరికి వచ్చరికి విజయం ఆ మంచి పంది. అలాగే మనకి ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. సమస్తం గయాసురుడు ఒక ఉత్తముడు కనుక అతడు లోక శ్రేయస్సును కోరిన వాడు కనుక విఘ్నములు వచ్చాయి. ఆ విఘ్నముల్లో అతనికి రావడానికి ఒక కారణం చెప్పారు. అందుకని మీ అందరికీ ఉన్న అనుమానం తీర్చడం కోసం నేనే ఎత్తాను ఆ సమస్య. అసలు భగవంతుడి ఆరాధన చెయ్యకుండా నన్ను చూస్తే మోక్షం వచ్చేయాలని కోరితే అది అప్పుడు ఏమవుతుంది? నేనున్న సద్గురు పాదపద్మాలు పట్టుకున్న వాళ్ళకి, గురుపాద పద్మాలు పట్టుకున్న వాడికి అభిషేకము ద్వారా మోక్షం ఇస్తున్నాను, అమ్మవారి దర్శనం ద్వారా మోక్షం ఇస్తున్నాను. కానీ అమ్మవారిని మీరెవ్వరూ చూడద్దు, నన్ను నట్టుకోండి చాలు, నీకు మోక్షం వస్తుందని చెప్పకూడదు. అది నాస్తికవాదం అవుతుంది. అర్థమైందా? ఇక వీడు ఎవడి దగ్గరికి వెళ్ళక్కర్లా, విష్ణువు లేడు, దెయ్యం లేడు, నన్ను చూడండి, నన్ను చూసిన వాడికి మోక్షం వస్తుందని వరం కోరుకుంటే అది మనకు అంతరార్థంలో అదన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సకల దేవతారాధన దెబ్బతినేసింది. అందులో గురువులు ఎప్పుడు ఏం చేస్తారంటే నిజానికి గురువు పాదం పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది, పూజ కూడా చేయక్కర్లా, కానీ పూజ చేయించే మోక్షం ఇప్పిస్తాడు. లేకపోతే ఈ మూర్ఖులు అవుతారు ఈ శిష్యులు, అప్పుడు దెబ్బతినేస్తుంది వ్యవస్థ. అప్పుడు శిష్యుల్ని జ్ఞానులు చేయడం బదులు అజ్ఞానులు చేసిన పాపం వీడికి పట్టుకుంటుంది. అప్పుడు వీడి నెత్తి మీద మళ్ళీ గయాసురుడు నడిచినట్టుగా బండ పెడతాడు దేవుడు. అందువల్ల ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ఇంతవరకు చూస్తున్నాం నిజమైన గురువులు ఎక్కడో చోట గుళ్ళు కట్టిస్తున్నారా లేదా? మీరు సత్యసాయిబాబాను చూడండి, అద్భుతమైన వైకుంఠ మందిరం కట్టించారు, యజ్ఞం చేయించారు కిందసారి. గణపతి సత్యానంద స్వామి వారిని చూడండి, ఎక్కడికక్కడ దత్తాత్రేయుడికి సంబంధించిన క్షేత్రాలు గుళ్ళే కట్టించారు. నన్ను చూడండి, నా స్థాయిలో నే కట్టిస్తున్నాను. అలాగే ఎవరిని చూడండి, ఎవరైనా గురుస్థానంలో ఉన్నవాడు ఒక మందిరము ఒకటి నిర్మాణం చేసి దాన్ని పూజ చేయించి ప్రజల్ని అభిషేకాదుల్లో పాల్గొనేలా చేసి తద్వారా కార్యక్రమం చేయించాలి. అవేమీ లేకుండా ఊరికే కూర్చోండ్రా, శ్వాస మీద ధ్యాస పెట్టండ్రా, మీరు హాయిగా ఏమీ లేదు, నీకు నువ్వే దేవుడు, వేరే దేవుడు లేడు, అంతా నువ్వే దెయ్యం అంటే అప్పుడు అది వేద విరుద్ధం అవుతుంది. మనం వేద విరుద్ధ కర్మలు చేస్తామా? చెయ్యం. వేద విరుద్ధ కర్మల్ని వ్యాసుడు, సప్త ఋషులు, దేవతలు ఎవ్వరూ ఒప్పుకోరు. అంచేత మనకి ఇక్కడ గయాసురుడికి వచ్చిన చిన్న ఇబ్బంది అది, కానీ మహాత్ముడు గనక వాడి శరీరం ఓ పెద్ద క్షేత్రం అయిపోయింది. తర్వాత గయలో నిన్న మనం చెప్పుకున్నాం పాప, ఆ గయలో ఉండే స్థానిక పురోహితులు కూడా చేసిన అపచారం, అందుకే వాళ్ళని పిండ ప్రధానాల మీదే బతకమన్నాడు. ఆ దివ్యక్షేత్రాన్ని మహావిష్ణువు లాంటి వాళ్ళు కూడా దర్శనం చేశారు, పాండవులు కూడా దర్శనం చేసుకున్నారు. గయ వెళ్ళాలనుకున్న వాడికి యాత్ర వాహనాల మీద కానీ పాదయాత్ర కానీ రెండింటిలో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఎప్పుడు పాదయాత్ర చాలా గొప్పది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, తీర్థయాత్ర వేషం ధరించి గ్రామ ప్రదక్షిణ చేసి పాదచారి వెళ్ళడం చాలా అదృష్టం అన్నాడు. కృత్వా ప్రతిదినం గచ్చేత్ సంయతశ్చా ప్రతిగ్రహే విధాయ కార్పటీ వేషం గ్రామస్యాపి ప్రదక్షిణం గృహాచలిత మాత్రస్య గయాయ గమనంపతి. కాలినడకన వెళ్ళడానికి తీర్థయాత్ర వేషం ఒకటి వేసుకొని, తీర్థయాత్రలకు వెళ్ళే వేషం ఒకటి ఉంటుందిలేండి, ఆ వేషంలో ప్రతిదినం ఇంతని నియమం పెట్టుకుని నడిచెళ్ళడం ఉత్తమం. అందరూ నడవగలరా అంటే ఏదో ఇప్పుడు కొద్దిమంది నడవగలుగుతారు, కొంతమంది నడవలేరు. పాపం ఇంతంత ముసలి వాళ్ళు ఏం నడుస్తారు వీళ్ళు? అంచేత ఇటువంటి వాళ్ళ కోసం ఏం చెప్పారంటే, గుర్రము, ఎద్దో, లేకపోతే బండో, రథమో ఇవేవో పెట్టమన్నారు. ఇప్పుడు రథము అంటే మనకేమిటనమాట, గయా ఎక్స్ప్రెస్, రైలు ఎక్కేసేయటం, వెళ్ళిపోవటం, విమానములు, ఆకాశ మార్గంలో కూడా వెళ్ళవచ్చు. సరే, ఆయా వ్యక్తుల యొక్క సౌకర్యాలను బట్టి వాహనముల మీద వెడతాం. ఈ గయ వెళ్ళేవాడికి నియమములు, ఇవన్నీ గయాయాత్ర విధి అంటారు. ఇంద్రియాలని మనస్సుని వశంలో ఉంచుకోవాలి. గయకి వెళ్లే ముందు రైలు ఎక్కుతాడు కదా, ఎవరి దగ్గర దానం పుచ్చుకోకూడదట గయకి వెళ్లే ముందు. ఇవాళ సాయంకాలం రైలు ఎక్కుతున్నాం, ఆ రోజు నుంచి ఆ పగలంతా కూడా దానం పుచ్చుకోకూడదు, అదొక నియమం. ఆ తర్వాత ఏం చెప్పారు, గయ వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరితే అనుక్షణం ముందు విఘ్నములను సృష్టిస్తాడు పరమాత్మ. ఆ విఘ్నములను కొంచెం అదుపులో పెట్టుకోవడం చాలా కష్టమే, అయినప్పటికీ సరే తప్పదు, మొత్తం మీద ఆ విఘ్నములన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి. రెండోది ఇంకోటి చెప్పారు, గయ వెళ్ళడానికి ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి వీడు ఎన్ని అడుగులు నడుస్తాడు, రైలు ఎక్కింది లెక్కరాదు. ఇంట్లోంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు కదా, రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దాకా ఎన్ని అడుగులు నడిచాము? అన్ని అడుగులకి పితృదేవతలకు స్వర్గ సోపానాలు వస్తాయట. కొంతమంది ఆ రైల్వే స్టేషన్ దాకా కూడా నడవరుగా, ఇంటి దగ్గరే ఆటో ఎక్కుతారు. కనీసం ఇంట్లోంచి ఆటో ఎక్కడానికి 3 అడుగులు వేస్తే పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడానికి 3 అడుగులు ఏర్పడినట్టే. ఆ తర్వాత గయలో దిగాం, ఆలయానికి వెళ్ళడానికి కొంత నడుస్తంగా, నడిచేటప్పుడు ఎన్ని అడుగులు, ఇవన్నీ పితృదేవతలకి సోపానములు స్వర్గానికి. ఇంకా పిండ ప్రదానం చేస్తే డైరెక్ట్ స్వర్గమే, ఇంక తిరుగులేదు. పితృదేవతలకి పాపం ప్రక్షాళన అవుతుంది మనం గయకి వెళ్ళడం ద్వారా, కొంత పాప ప్రక్షాళనమే కాదు, గయకి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన తర్వాత అక్కడ యథాశక్తిగా పిండ ప్రదానం కూడా చేసేస్తే ఇంకా పితృదేవతలకి ఖచ్చితంగా నరకం నుంచి విముక్తి వస్తుంది. నరకంలో ఉంటే ఒకవేళ స్వర్గంలో ఉంటే ఇంకా ఉత్తమ లోకానికి వెడతారు. గోవులను సంకటం నుంచి రక్షించిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో ఇదివరకు చెప్పాడు కదా, అంతకంటే ఎక్కువ పుణ్యం అంటే గయ్య పెడితే. కురుక్షేత్రంలో ఉండి బంగారం దానం చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో చెప్పాడు కదా, దానికంటే ఎక్కువ పుణ్యం అంటే గయ్య పెడితే. బ్రహ్మజ్ఞానం వస్తే ఎంత పుణ్యం వస్తుందో చెప్పాడు ఇదివరకు, ఆ బ్రహ్మజ్ఞానం కంటే గయాక్షేత్రంలో పిండ ప్రదానం గొప్పది. అందుకే ఏమన్నాడంటే, బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం గోగృహే మరణం తథా వాసఃపుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధ. బ్రహ్మజ్ఞానము, గయలో పెట్టిన పిండము, గోశాలలో మరణము, కురుక్షేత్రంలో నివాసం, ఇవి మానవుడికి బ్రహ్మదేవుడు పెట్టిన మోక్ష సాధనములు. మోక్షమునకు నాలుగు తేలికైన సాధనములు పెట్టాడు బ్రహ్మ మానవులకి. ఏమేంటా నాలుగు సాధనములు అంటే, ఒకటి బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం పొందడం అంత తేలిక కాదు, అది వస్తే అప్పుడు ఇలా ఎందుకు ఉంటాం, పొరపాటును కూడా ఇలా ఉండం, దాని విధానమే వేరు, ఆ తీరే వేరు. బ్రహ్మజ్ఞానం అనేది సాధారణంగా కొద్దిమంది శిష్యులే ప్రశ్న ద్వారా తెలుసుకోవాలట. అది బ్రహ్మజ్ఞానం పీఠ వచ్చాక దానికి ఒక విధానం చర్చ పెట్టుకోవచ్చు, అది కొంచెం కష్టం. గయా శ్రాద్ధం, అది కొంత తేలిక కదా. గయా శ్రాద్ధం తేలిక అంటే వెళ్ళడానికి ఇబ్బంది లేదు, కానీ ఆ వెళ్ళడానికి కూడా పరమాత్ముడు పరీక్ష పెడతాడు. ఇందులో ఎంతమంది గయ్యిళ్ళారో చేయొత్తండి ఒకసారి అంటే, అబ్బో తసరవలు పడి ఇంతమంది మా శిష్యులు అంతా ఆల్మోస్ట్ వెళ్ళారు గయా. శ్రాద్ధం కూడా పెట్టారా? పెట్టిన వాళ్ళు కూడా దాదాపు చాలామంది కనపడతారు, ఇక తక్కిన వాళ్ళు ఉన్నారు. మరి పాపం వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే ఇంకా అవకాశం రావాలి, వెళ్ళాలి 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 అనుకుంటే వస్తుందన్నమాట. ఆ గయా శ్రాద్ధం కూడా మోక్షం. నెక్స్ట్ ఏమన్నాడు, ఆవుల దగ్గర చావడం, గోగృహంలో మరణం, ఏ గో సంరక్షణ సమితిలో వెళ్ళి దాని కాలు దగ్గర పడి చచ్చిపోవటం. అంటే కావాలని దాని కాలు కింద పడుకుని తొక్కించుకుని చావమని కాదు, ఆ తొక్కుకోవడం చోట తొక్కితే తస్తాం, ఆ చావు కాదు మనం అడిగేది. మనంతట మనం అక్కడికి వెళ్ళాక హఠాత్తుగా అనుకోకుండా చచ్చిపోవాలి గోశాలలో. అర్థమైంది? ఒక్కొక్కటి అదృష్టం అది, గోశాలలో చచ్చిపోతాడు, ఎలా చచ్చిపోతాడో తెలియదు, అది మరణం. అది ఎలా వస్తుందో చెప్పను, గోశాలలో మరణం. గో సంరక్షణ కోసం వాడికి దగ్గరగా ఉండి రోజు సేవ చేస్తే అనుకోకుండా అక్కడే మరణం వస్తుందట, ఇంకా వాడికి ఏం చేయక్కర్లా, మోక్షమే. ఆ తర్వాత కురుక్షేత్రంలో నివాసం. ఇవి నాలుగు మోక్ష సాధనములు. నరకం నుంచి పితృదేవతలు అనుక్షణం భయపడుతూ ఉంటారు. నరకం అంటే భయపడిన వాడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి. మాకు భయం లేదండి అంటే సంతోషం, వాళ్ళని ఎలాగో నరకానికి పంపడానికి ఏ ఇబ్బంది లేదు. నరకానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి బాబు, అస్సలు ఎవరు ఎత్తట్లేదు, మాట వరుస కూడా ఎత్తట్లే. ఒక ఆవిడ మాత్రం వచ్చిన చెయ్యెత్తింది, ఏమమ్మా అన్నాను, ఏముంది నరకానికి వెళ్ళడం పెద్ద భయం ఏముందండి, రోజు మా ఇంట్లోనే నరకం అండి అంది ఆవిడ. ఇక వేరే నరకం ఎందుకు, మా ఆయనతో నరకం అనిపించానండి అని. తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల సభలో ఉన్నాడు. సభలో ఒకరోజున స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరో చెయ్యొత్తండి అన్నాడు రాయల వారు. అందరూ చెయ్యొత్తారు, ఒక్క తెనాలి రామకృష్ణుడు చెయ్యొత్తరా. ఏం రామకృష్ణ నీకు స్వర్గం అక్కర్లేదా అన్నాడు ఆయన. ఎందుకు అక్కర్లేదండి, కానీ ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళదలుచుకోలేదన్నాడు. ఏమంటే ఈ జనం అందరూ స్వర్గానికి వెళ్ళాక ఇంకా స్వర్గం ఎలా అవుతుంది, అది నరకం అవుతుంది, ఈ భూలోకం స్వర్గం అవుతుంది, నేను ఇక్కడే ఉంటానన్నట్ట. ఈ దిక్మాలంతా పైకి వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్ళిపోతే ఇంకా అక్కడ వీళ్ళు నరకంగా మార్చేస్తారు దాన్ని. ఒక్క మా మేస్త్రిని పంపితే చాలు, ఇంకేమన్నా ఎక్కర్లా, మొత్తం స్వర్గం అంతా నరకం అయిపోతుంది. అక్కడ దెబ్బకి ఇంద్రుడి కాంటాక్ట్ మళ్ళీ విరమించుకుని జీవితంలో ఇంద్రుడి బిల్డింగ్లు కట్టించడు ఓ దెబ్బకి, ఇంకా తర్వాత గొడవ ఉండదు. అంచేత స్వర్గంలో ఈ జనం అంతా వెళ్ళాక స్వర్గంలో స్వర్గం ఎలా అవుతుంది, అంచేత నేను ఇక్కడే ఉంటాను బాబు అన్నట్టు వాడంత తెలియని వాడు మహానుభావుడు. సరే ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, పితృదేవతలు మనము అందరం నరకం అంటే అనుక్షణం భయపడతాం. అప్పుడు పితృదేవతలు నరకం నుంచి భయపడుతూ చచ్చిపోయిన తర్వాత అరేరే భూలోకంలో ఉండగా ఒక్క మంచి పని చేయలేకపోయాం, అప్పుడు పద్మాకర్ గారు నరకం అంటే భయం అని అడిగితే మొహమాటానికి చేయత్తలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది, భయం అని ఎత్తపోయినా ఎత్తినా మనం చేసిన పాపాలకు నరకానికి వచ్చాం. పురాణం వినడానికి రమ్మంటే రాలేదు, గయా మహిమ వినమంటే రాలేదు, ఇంకేదో ప్రతిష్ట అంటే ప్రతిష్టకి రాకుండా ఇంట్లో కూర్చొని సినిమాలు చూసాం. ఆ ధీరుడు ఈ ధీరుడు అంటూ పిచ్చి ధీరుడు సినిమాలు చూసుకుంటాను. ఇప్పుడు చచ్చిపోయాం, చచ్చాక నరకానికి వచ్చాం. తీరా చూస్తే యమధర్మరాజు గారు చాలా భీకరాకారంతో చావగొట్టేస్తున్నాడు బాబోయ్, ఇప్పుడు ఎలా బయటపడాలి అని ఏడుస్తారట నరకానికి వెళ్ళాక. వాళ్ళ అదృష్టం బాగుంటే కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు గయ్యకి ఎడతారు. గయ్యకి వెళ్ళి వీళ్ళకింత పిండం ముద్ద బారేస్తే ఆ గండం గడిచి స్వర్గానికి పోతారట. అందుకని సంవత్సరం పాటు నరకానికి ప్రయాణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నరకానికి ఏం డైరెక్ట్గా వెళ్ళిపోడు, ఇక్కడ భూలోక కాలమానం ప్రకారంగా 12 నెలలు ప్రయాణం చెయ్యాలి స్వర్గానికి, నరకానికి వెళ్ళాలంటే ముందు. ఇవాళ భూలోకంలో ఒక వ్యక్తి ఒక పాడ్యమినాడు చచ్చిపోయాడు అనుకుందాం. ఆశ్వయుజ మాసంలో పాడ్యమినాడు చచ్చిపోతే ఆశ్వయుజ మాస పాడ్యమి నుంచి మళ్ళీ కార్తీక మాస పాడ్యం వరకు ఎంతకాలం పడుతుంది? ఒక నెల కదా. ఈ నెలాళ్ళు ఈ చచ్చిపోయిన ప్రేతాత్మకు ఒక రోజు, ప్రతి మాసం మనకి వాళ్ళకి ఒక రోజు. అంటే వాడు నరక మార్గంలో ఒక రోజు నడిచాడంటే భూలోకంలో ఎంతకాలం గడిచినట్టు అనమాట, నెల గడిచినట్టు. నెలకోసారి వాడికి మనం ఇక్కడ మాసికం పెడుతున్నాం కదా, చచ్చాక 12 నెలల పాటు ఈ పిండం తింటేనే వాడికి ఈ రోజు ఆహారం అనమాట. చాలామంది అమాయకంగా అడుగుతారు, మాసికం నాడు పిండం పెడితే ఈ పిండంతో వాడికి గండం గడుస్తున్నానని. సందేహం లేకుండా ఇక్కడ పిండం మీద నువ్వులు నీళ్లు పోయిగానే ఈ పిండము ఇలాగ అన్నం వెతుకులు పిండం ముద్దలు వెళ్ళదు వాడికి, వాడి కడుపులో ఆకలిని నాశనం చేసి అమృతమయమైన శక్తిని ఇస్తుంది. వాడికి ఈ అన్నం అక్కడికి వెళ్ళదు, అన్నం వల్ల కాదు, వాడికి ఈ పిండములో నువ్వులు నీళ్లు పడగానే ఆ మంత్రం వల్ల ఇది వాడి కడుపులో అమృతం అవుతుందిట. అప్పుడు వాడికి ఏమవుతుందనమాట, ఒక్క నెలళ్ళకోసారి మనం ఇక్కడ ఇంత ముద్ద పెట్టి వాడి కోసం ఒక 500 600 ఖర్చు పెడితే, ఓ 1000 రూపాయలు ఖర్చు పెడితే శక్తిని బట్టి ఇంక ఎక్కువ కూడా పెట్టచ్చు. నిజానికి శ్రాద్ధానికి 3 బ్రాహ్మణులకి కలిపి వాళ్ళ మన ఏలూరులో అయితే 200 300 400 500 ఇస్తున్నారు అనుకుందాం. 500 కాకుండా 100 రూపాయలు వంటకు అవుతుంది అనుకుందాం. ఒక 600 ఖర్చు పెడితే వాడికి ఒక రోజు రోజంతా అమృత శక్తి వస్తుంది పాపం. చూసారా, అప్పుడు వాడు ఆ రోజు హాయిగా నడుస్తాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల పాదయాత్రకి వెడితే మనకి దారిలో ఉప్మాలు కాఫీలు టీలు షోడాకాయలు ఇవన్నీ ఒప్పుతూ వస్తున్నాం కదా. మనం ఉపన్యాసానికి రావాలంటే బయలుదేరే ముందు చెంబుడు కాఫీ తాగి ఒక ఆవిడ, హార్లిక్స్ తాగి ఒక ఆవిడ, దెబ్బరొట్టేసుకుని ఒక ఆవిడ, దోశలు వేసుకుని ఒక ఆవిడ వస్తున్నారు కదా పాపం. ఒక ఆవిడ అంటున్నారు, ఆయన సంగతి ఏమిటంటే ఆవిడ ఆయన కలిపి ఆవిడ అంటున్నారు వేళకోళానికి. అయితే ఇద్దరు మొత్తం ఏదో ఒకటి పడాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక పడాలి. మనం ఒక పూట్లో ఇన్ని తింటున్నామే, పాపం నరకానికి నడిచెడుతున్నటువంటి వాడికి ఒక రోజంతా నడకకి సాయం చేదిటండి. అంచేత కృతజ్ఞతతో పిల్లలు ఏం చేయాలంటే పిల్లలో బంధువులో మాసికం పెడితే ఈ నెలళ్ళు భూలోకంలో కాలం వాడికి ఒక రోజు, ఈ రోజుకి ఒక్కసారి అన్నం తింటాడు వాడు. అన్నం కూడా ఒక్క పిండం, 3 పిండాలు పెట్టిన 3 పిండాలు వాడికి కసమా, మధ్యమ పిండమే. ఆ మధ్యమ పిండంలో ఉన్న శక్తి వాడికి ఎడుతుందిట, మిగతా 2 పిండాలు కూడా పితృదేవతలు స్వీకరిస్తారు అన్నమాట పైవాళ్ళు. అప్పుడు వీడు హాయిగా నడిచేస్తాడు, చింగ్ 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 నడిపోతాడు. మళ్ళీ వాడికి ఒక రోజు గడుస్తుంది కదా, 24 అవర్స్ అంటే మనకి భూలోకంలో నెల. మళ్ళీ నీరసం, నడిచి 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 కాళ్ళకి కూర్చుంటాడు అనమాట, 10 మైళ్ళ రైలు దగ్గర 11 మైళ్ళ రైలు దగ్గర వేగివాడ దగ్గర ఎక్కడ మళ్ళీ సతికెల పడతాడు ఢామ్. మళ్ళీ ఇక్కడ వీడు ఏం చేయాలి, పిండం పెట్టాలి. ఈ నువ్వులు ఈ నీళ్లు ఆ పిండం మీద పడగానే మళ్ళీ చింగ్ 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 అని నాకు మళ్ళీ మంచి హుషారు వస్తాడు. ఉపన్యాసం చెప్పినంతసేపు నాంత హుషారు ఎవడికి ఉండదు, అయిపోయాక మళ్ళీ టింగ్ 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 అలాగా వీడు వాయించి ఉత్సాహంగా వెళ్ళిపోతాడు. ఇలా సంవత్సరం పాటు మాసికాలు పెడుతూ ఉంటే వాడు ఆనందపడతాడు. మధ్య మధ్యలో నూన మాసికం అని పెడుతూ ఉంటాం, ఊన మాసికం అవి. అప్పుడు ఏంటంటే వాడికి టైంలో మార్పు వస్తుందట, 2 పూట్ల ఆహారం తినాలి. అప్పుడు 2 పూట్ల ఆహారం పెట్టాలి. మనం కూడా ఉపవాసం ఉండాలి అని కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకరోజు ఒక పూటలో ఉంటాం, కానీ ఒక్కోసారి ఏకాదశి నాడు పగలంతా తిండి తినండి, టిఫిన్ తినండి, రాత్రికి భోంచేయండి, లేకపోతే రాత్రికి కూడా టిఫిన్ తినండి అనగానే ముందు ప్రిపేర్ అయిపోతాడు వీడు. పొద్దున్న సత్యనారాయణ ప్రసాదము ఆ మాత్రం, రాత్రికి దెబ్బతోటి. అలాగే వీడికి కూడా భగవంతుడు ఏం చేశాడంటే ఒక్కో రోజు మాత్రం 2 పెట్టించాడు, అదిగో అదే ఊనమాసికాదులు. అలా పెట్టాలి, వాడికి గడుస్తుంది. వాడికి ఆ పిండం పొందడం వల్ల పితృదేవత ఆ చచ్చిపోయినవాడు నరకానికి మొత్తం మీద 12 రోజులు ప్రయాణం చేసి ఎడతాడు. వాడికి 12 రోజులు అంటే ఇక్కడ మనకెంత అవుతుంది, సంవత్సరం. పన్నెండో రోజు వాడు ఎవడి దగ్గర గేట్ కీపర్ దగ్గరకు వెళ్ళి అక్కడ నిలబడతాడు చేతులు కట్టుకుని. అప్పుడు మళ్ళీ వీడు కడుపులో గంట కొట్టేస్తుందిట, బాబు ఆయన నేరసనరా బాబు, యముడు ఎప్పుడు పిలుస్తాడో, ఈ కౌన్సిలింగ్లకి ట్రాన్స్ఫర్లకు పిలుస్తాడు చూడండి, బయట ఏడుస్తూ ఉంటాడు. అలాగా టీచర్లు ఉద్యోగం చేసేవాడికి బాగా తెలుస్తుంది, కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ పడి ఉంటారు పొద్దున సాయంకాలం దాకా. పెదపాడు మండలం నాలుగో నెంబర్ వాళ్ళు అంటారు, ఆ నాలుగో నెంబర్ ఆవిడ వెళ్ళేలోపు 84 నెంబర్ ఆవిడ ఏమైపోవాలి, మరి ఇడ్లీ పట్టుకెళ్ళే తీరా ఆవిడ హడావుడిగా చివరి క్షణాల్లో వెళ్ళింది అనుకుందాం, ఆవిడ పరిస్థితి ఏమిటి? అదిగో అలా ఉంటారట ఈ యముడి గుమ్మం దగ్గర వెళ్ళు చేతులు కట్టుకుని, ఎప్పుడు పిలుస్తారా అని వరద బాధితుల్లాగా. అప్పుడు మనం ఏం చేయాలి, వీళ్ళకి సంవత్సరీకం పెట్టాలి. ఏం పెట్టాలి? యముడి దగ్గరికి వెళ్ళేలోపు ఈ సంవత్సరం అవగానే ఆ సంవత్సరీకం తినేసి వీడు ఆ నీళ్లతోటి బలంగా తయారవుతాడు. యముడు ఎప్పుడు పిలిచినా పర్వాలేదు నాకేంటి అన్నట్టుగా ఉంటాడు. తీరా యముడు లోపలికి పిలిచాక రారా
జాగేల చేసే ఊరా ఎటు రారా
భూలోకంలో పురాణం విన్నావా?
బియ్యం లేదండి, మాకు తెల్లదండి.
December 1, 2, 3, 4 ప్రతిష్టం చెప్పారు, వెళ్ళావా? నేను అక్టోబర్ అనుకున్నానండి. అంబికాదేవికి కృష్ణాగారు గుడి కట్టించారు, వెళ్ళావా? అదే అయితే నాకు అసలు తెల్లదండి.